క్రిస్టియన్ ప్రేమైన దేవుని బిడ్డలకు యేసు క్రీస్తు నామంలో శుభం తెలియజేసుకుంటున్నాను. నా పేరు జ్యువల్ మదాసు, ఫౌండర్ ఆఫ్ బైబుల్ ప్రబోధాల మినిస్ట్రీస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైబుల్ ప్రబోధాలు అండ్ ఆల్సో ఫర్ ప్రేయింగ్ ఫర్ బైబుల్ ప్రబోధాల మినిస్ట్రీస్. ఈరోజు మనం మాట్లాడుకునే భాగం ఏంటంటే దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి అనేది 11వ భాగం. దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి 11వ భాగం. దాని గురించి మాట్లాడుకునే ముందు ప్రార్థనతో ఆరంభిద్దాం. మహోన్నత సర్వాధికారి, నీ ప్రియమైన పాదాలకు స్తోత్రాలు నా ప్రభు. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ విధంగా మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్య ధ్యానం చేసుకుంటకు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, వినబోచున్న వారిని కూడా మీరు దీవించండి తండ్రి. మా అవసరతలను ప్రభు మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభు. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారి మీరు ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభు. మేమందరం కూడా ప్రభు మీ వాక్యం ఎందుకు బలపడిన తండ్రి, మిమ్మల్ని ఆరాధించి మేము మిమ్మల్ని మహిమపరిచేవారు లాగున మాకు సహాయపడగలరని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి 11వ భాగం. ఈ భాగంలో మనం ఏం చూసుకుంటామంటే నిర్గమకాండం గురించి, ది బుక్ ఆఫ్ ఎక్సడస్. నిర్గమకాండంలో సమయం అనుకూలిస్తే 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు చూద్దాం, లేదా 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు చూద్దాం. ఈ నిర్గమకాండం అనే గ్రంథము దేవుని ప్రణాళికను గురించి ఏం చెబుతుంది, వాట్ ఈస్ ఇట్ టాకింగ్ అబౌట్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళికను గురించి మనకి ఏం తెలియజేస్తుంది అన్నది క్లుప్తంగా ఈ టెలికాస్ట్ ద్వారా చూసుకుందాం. నిర్గమకాండానికి ఆది కాండానికి సంబంధం ఏమైనా ఉందా? మనకు ఒక విధంగా మనకు తెలిసిన సంబంధం ఏంటంటే నిర్గమకాండం ఆది కాండం తర్వాత రాయబడినటువంటిది, లేదా నిర్గమకాండం ఆది కాండం గ్రంథం తర్వాత వచ్చినటువంటి గ్రంథము అని దాదాపుగా అందరికీ తెలుసు. బట్ వాటి రెండు మధ్య, రెండు గ్రంథాల మధ్య ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా? దేవుని వాక్యమే మనకు ఒక సంబంధాన్ని చూపిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా అంటే 1వ అధ్యాయంలో దేవుని వాక్యం చూడండి, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేర్లు ఏవనగా, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చినటువంటి ఇస్రాయేలీల పేర్లు, సో వారి కుమారుల పేర్లు ఏ విధంగా ఆ పేర్లు ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయేల్గా మారతాయో, ఇస్రాయేల్ గోత్రాలుగా మారతాయో వారి పేర్లు లిస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఆరంభంలోనే చూడండి, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీలు, ఆబ్వియస్లీ మనకు తెలుసు ఐగుప్తు ఇస్రాయేల్ రాజ్యానికంటే ముందుగానే ఏర్పరచబడిందని. అది కూడా యోసేపు జీవితం ద్వారా మనకు తెలుసు. యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళటం, దేవుడు యోసేపుని హెచ్చించడం, ఆయన ఆశీర్వదించడం, యోసేపును కూడా ఒక విమోచకునిగా దేవుని వాక్యం చూపించడం, అంటే తన అన్నలకు తన కుటుంబీకులకు వారికే కాక కొన్ని వందల మందికి, వేరే జనాంగానికి కూడా ఆయన ఆహారం దయచేసినట్టుగా మనం చూడొచ్చు. సో హీ బికేమ్ అ సార్ట్ ఆఫ్ రిడీమర్ టైప్, విమోచన కలిగించినటువంటి వ్యక్తిలాగా దేవుడు తన వాడుకున్నాడు. సో ఆ ఇంట్రొడక్షన్ పార్ట్లో చూస్తే నిర్గమకాండంలో ఆది కాండానికి లింక్ అయి ఉన్నది ఈ యొక్క ఈ అధ్యాయం లేదా ఈ గ్రంథము. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎపిసోడ్ ఇన్ గాడ్స్ గ్రాండ్ స్టోరీ. దేవుని ప్రణాళికను కూడా అది ప్రోగ్రెసివ్గా చూపిస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా చూపిస్తూ ఉంటుంది. నిర్గమకాండం యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాట్ ఇస్ దిస్ అబౌట్? నిర్గమకాండం దేని గురించి మాట్లాడుతూ ఉందంటే దేవుడు తను ఎంచుకున్నటువంటి మనిషి ద్వారా ఇస్రాయేలీయులను బానిసత్వం నుంచి బయటికి తీసుకురావటం, అది కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడం అనేది ప్రాముఖ్యమైన అంశం ఈ గ్రంథంలో. సో ఎక్సడస్, నిర్గమకాండం అంటే అర్థం ఏంటి, టు ఎగ్జిట్, బయటికి వెళ్ళటం లేదా బయటికి తీసుకురావటం. ఎవరిని బయటికి తీసుకువస్తున్నారు, ఎవరు తీసుకువస్తున్నారు, ఎవరి ద్వారా వీరు బయటికి తీసుకురాబడుతున్నారు అన్నది ఈ నిర్గమకాండంలో మనం నేర్చుకోవచ్చు. ఆబ్వియస్లీ దేవుడు మోషే ద్వారా తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావటం అనేది ఈ గ్రంథం యొక్క ముఖ్య అంశం, ప్రాముఖ్యమైన అంశం అది. ఈ అంశం కూడా మనకు అర్థం కావాలంటే ఆది కాండానికి వెళ్లాల్సిందే. ఆది కాండంలో దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు ఆయన? నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు కూడా ప్రమాణం చేశాడు. సో ఆ చేసినటువంటి ప్రమాణము ఎక్కడ నెరవేరింది చూడండి, 7వ వచనంలో దేవుని వాక్యం ఏమని చెబుతుంది, ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది. ఇస్రాయేలీలు అబ్రహాము ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఏర్పరచుకుంటకు ఆయన పిలిచాడు కదా. అబ్రహామును పిలిచింది ఎందుకంటే టు ఫార్మ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన ద్వారా ఇస్రాయేలు అనే రాజ్యాన్ని, ఇస్రాయేలు అనే దేశాన్ని ఏర్పరచుకోవడానికి, అది దేవుని రాజ్యము, దేవుని దేశం, ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని ఏర్పరచుకుంటకు అబ్రహాం ద్వారా దేవుడు ప్రారంభించాడు. అబ్రహామును దేవుడు ఆశ్రయిస్తాడు, ఇస్సాకును దేవుడు ఆశ్రయిస్తాడు, యాకోబును దేవుడు ఆశ్రయిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది, 7వ అధ్యాయంలో ఇస్రాయేలీలు, అప్పటికి వారికి ఆ ఇస్రాయేలీలు అనే పేరు, ఆ ఐడెంటిటీ, గుర్తింపు కూడా వచ్చింది. ఆ జనాంగం ఎవరంటే వాళ్ళు ఇస్రాయేలీలు. యాకోబు జీవితంలో కూడా మనం కొన్ని సన్నివేశం చూడొచ్చు. ఒక ప్రాముఖ్యమైన సన్నివేశం ఏంటంటే యాకోబు పేరు ఇస్రాయేలుగా మారటం. ఇక్కడ ఈ అధ్యాయం ప్రకారం చూస్తే 70 కుటుంబాలు యాకోబు కుటుంబాలు ఐగుప్తులో రావటం మనం చూస్తాం. అదే కాకుండా యాకోబు కుటుంబం కూడా బహుగా ఆస్వాదించబడటం మనం చూస్తాం. ఈ ఆది కాండం నుంచి నిర్గమాకాండం మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నట్లు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయం వరకు ఈ నిర్గమాకాండము వచ్చేసరికి అనేక మంది జనులు మనం చూస్తాం, సుమారు 600,000 మంది జనాభా ఉన్నట్లు, కొందరు 625,000 మంది జనం అంటారు, బట్ 600,000 సుమారుగా జనం ఉన్నట్లుగా మనం చూస్తాం ఇస్రాయేలీలు. చూడండి దేవుని ఆశీర్వాదం ఏ విధంగా ఉందో, దేవుని మాట ఏ విధంగా నెరవేరిందో చూడండి. ఇస్రాయేలీలు వారికి ఒక గుర్తింపు ఉంది. 7వ వచనంలో ఇస్రాయేలీలు బహుసంతానము గలవారై, బహుసంతానము ఎలా బహుసంతానం కలిగారంటే దేవుని ఆశీర్వాదం, దేవుని ఇచ్చినటువంటి మాట నెరవేర్పు మనం అక్కడ చూస్తాం. బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుని వాగ్దానము, దేవుని ప్రమాణము నెరవేరింది. అనేక జనులు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ఏ విధంగా అయితే ఆయన ప్రమాణం చేశాడో అది ఇక్కడ నెరవేరుతున్నట్లు కూడా మనం చూసాం, నెరవేరినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే, ఆబ్వియస్లీ 7 వచనాలు కూడా ఆది కాండానికి మనకు లింక్ చేస్తూ ఉంది. దేర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ జెనసిస్ అండ్ ఎక్సడస్. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ నిర్గమాకాండం అనే గ్రంథం కూడా దేవుని కార్యాన్ని గురించి చెప్తున్నటువంటి విషయం ఇది. మోషే గురించి, ఐగుప్తు రాజుల గురించి మాట్లాడుతూ ఉంది, అలాగే ఇస్రాయేల్ గురించి మాట్లాడుతుంది. కానీ ప్రాముఖ్యమైనటువంటిది ఓవరాల్ థీమ్ అంశం ఏంటంటే దేవుడు చేసిన కార్యము, దేవుడు చేసిన కార్యం గురించి చెబుతుంది. కాబట్టి ఇది వేదాంత విషయమైనటువంటి సంగతులను తెలియజేస్తూ ఉంది మనకి. సో ఇప్పటి వరకు బాగానే ఉంది, దిర్ ఇస్ ఇంట్రొడక్షన్. ఈ ఆది కాండానికి నిర్మాకాండానికి కనెక్షన్ ఉన్నట్లు మనం చూసాం. ఒక ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఆ ప్రాబ్లం ఏంటంటే 8వ వచనం చూడండి. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తులో ఏలన ఆరంభించను. యోసేపును ఎరగని ఆఖరి భాగంలో, ఆది కాండం ఆఖరి భాగంలో 37 నుంచి 50 అధ్యాయం వరకు మనం ఎవరి గురించి చూస్తామంటే యోసేపు గురించి చూస్తాం. యోసేపు జీవితం, యోసేపును దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా యోసేపు హెచ్చించబడతాడు దేవుని ద్వారా, ఏ విధంగా ఫరో సన్నిధిలో యోసేపు ఒక అత్యున్నత స్థాయిలో ఆయన పనిచేస్తాడు, అందరూ ఆయన మాట వినాల్సింది, సర్వము కూడా ఆయన క్రింద పనిచేయవలసిందే, అటువంటి ఆశీర్వాదం దేవుడు యోసేపు కలిగించాడు. యోసేపు కూడా యాకోబు అనగా తన తండ్రిని మరియు వారి కుటుంబీకులకు ఆహారం దయచేయటానికి, అలాగే చాలామంది జనానికి ఆహారం దయచేయడానికి దేవుడు యోసేపును వాడుకున్నాడు. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు రాజుకు తెలిసినట్లుగా ఈ సమయంలో ఈ ఐగుప్తు రాజుకు తెలియదు, యోసేపు ఎవరో తెలియదు. మనం ఒకటి గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే, ఫరో అన్నది ఒక రాజు పేరు కాదు. ఫరో అనేది అది ఒక గృహానికి, ఒక గృహానికి సంబంధించినటువంటి పేరు, ఒక ప్యాలెస్ పేరు అది. జస్ట్ లైక్ వైట్ హౌస్ అనేది ఒక ఒక ప్రెసిడెంట్కి సంబంధించింది కాదు. ఏ ప్రెసిడెంట్ అయినా కానీ ఆ హౌస్లోకి రావచ్చు. వెన్ ద ప్రెసిడెంట్ కమ్స్ టు ద హౌస్ దట్ బిలాంగ్స్ టు హిమ్ ఫర్ టెంపరీ బేసిస్. సో ఫరో అనేది కూడా ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అ ప్యాలెస్, ఒక ప్యాలెస్ యొక్క పేరు అది. ఆ ప్యాలెస్లో నివసించే వారు రాజులు కింగ్ ఫెరో అని చెప్పేసి అంటారు. ఈవెన్చువల్గా 14వ శతాబ్దంలో ఫెరో అనేది ఒక రాజు పేరుగా మార్చబడింది. కానీ ఒరిజినల్గా ఫెరో అనేది ఒక గృహాన్ని సూచిస్తూ ఉంది, ఒక ప్యాలెస్ను సూచిస్తూ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అప్పుడు యోసేపు ఎరగని క్రొత్త రాజు, అంతేగాని ఫెరో అని చెప్పలేదు, క్రొత్త రాజు, ఆయనకి యోసేపు గురించి తెలియదు. యోసేపు గురించి తెలియక ఏం చేశాడు, ఇక్కడ ప్రాబ్లం చూడండి, సమస్య ఏంటి. అప్పుడు యోసేపును ఎరిగిన క్రొత్త రాజు ఐగుప్తులో ఏలన ఆరంభించను. అతడు తన జనుల్లో ఇట్లను, ఇదిగో ఇస్రాయేలు, ఆబ్వియస్లీ ఆ జనాంగము సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. విస్తారముగా బలిష్టముగా, 2 పాయింట్లు. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఏడల యుక్తిగా జరిగించదము, రండి, లేని ఏడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోవదరేమో అనెను. ఈ క్రొత్త రాజుకి యోసేపు తెలియదు, మొదటిది. రెండవది, ఈ ఇస్రాయేలీలనే ఈ జనాంగాన్ని హింసించటానికి ఆయన ప్రణాళిక వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేపొద్దున వీరు శక్తివంతు వారై మనపైనే దాడి చేస్తారేమో, మనపైన దాడి చేసి మన వద్ద నుంచి వెళ్ళిపోతారేమో అన్న భయంతో ఆయన వారిని హింసించడానికి వేస్తున్నటువంటి ప్లాన్ ఇది. సో నిర్గమాకాండము దేవుని గురించి మాట్లాడుతూ ఉంది, నిర్గమాకాండము ఆది కాండానికి లింక్ అయి ఉంది. సో దేర్ ఈస్ అ ప్రోగ్రెసివ్ నేచర్ ఆది కాండం నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. దేవుని ప్రణాళిక అనేది మనకు దేవుని వాక్యము బయలుపరుస్తూనే ఉంది నిర్గమాకాండము ద్వారా. సో ఆది కాండంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే తన ప్రజలను ఏర్పరచుకోవటకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబును దేవుడు దీవించాడు. నిర్గమాకాండంలో ఏంటంటే దేవుడు ఆశీర్వదించిన ప్రజలను బానిసత్వం నుంచి, విడిపించాలి, బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి అన్నది ఈ మొదటి భాగం మొదటి అధ్యాయాల యొక్క ప్రాముఖ్య అంశము. సో 1:7 ఇస్రాయేల్ బహుసంతానం గలవారు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి వారు ప్రదేశంలో వారు నిండిపోయి ఉన్నారంటే అంత గొప్ప సమూహముగా మారిపోయారు. నిర్గమకాండం అర్థం చేసుకోవాలంటే 3 భాగాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. 1-18 దేని గురించి అంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి మనం నేర్చుకోవచ్చు. 1-18 దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు. అలాగే 19-24 వరకు దేవుడు ఇస్రాయేల్తో చేసినటువంటి నిబంధన గురించి మనం నేర్చుకోవచ్చు. అలాగే 25-40 వరకు దేవుడు తన ప్రజల మధ్య ఏ విధంగా నివసిస్తున్నాడు, ఏ విధంగా నివసించాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అన్న విషయాలు కూడా మనం చూడవచ్చు. సో ప్రాముఖ్యంగా 1-18 ఒక సెక్షన్ అయితే 19-24 మరొక సెక్షన్, అలాగే 25-40 కూడా మరొక సెక్షన్, మూడు సెక్షన్స్ ఉన్నాయి ఈ నిర్గమకాండంలో. ఆ తర్వాత మనం చూడవలసింది ఏంటంటే 23:23 ఏమైనా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు హింసించడానికి పన్నాగాలు పన్నాడు, ఆయన ఒక ప్లాన్ వేశాడు. చూడండి 23:23 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచి మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఈ సమయంలో ఏం జరిగింది? 2:23 ముందుగా ఏం సన్నివేశం జరిగినాయి అంటే దేవుడు మోషేని ఏర్పరచుకోవటం. ఈ ఐగుప్తు రాజు ఏం చేశాడు? మగవారిని పుట్టినివ్వకుండా మగవారిని నైలు అనే నదిలో పడవేయాలని చెప్పి ఆజ్ఞాపించాడు. కానీ ఆయన ఆజ్ఞ క్రమంగా జరగలేదు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే మోషే ఆ చిన్న కుమారుడు ఆ బుట్టలో దొరకటం, ఆ ఐగుప్తు రాజు అనేటువంటి ఫరో కుమార్తె చిన్న బిడ్డను తీసుకోవడం, బిడ్డను పెంచడం, ఆ బిడ్డకు పెరిగిన తర్వాత మోషే అనే పేరు పెట్టడం కూడా జరిగింది. మోషే అనే పేరుకు అర్థం ఏంటి? టు డ్రా అవుట్, ఇంగ్లీష్లో మోషే అనే పేరు అర్థమైనట్టు డ్రా అవుట్ అంటే బయటకు తీసివేయటం, లేదా బయటికి తీసుకువెళ్ళటం. గమనించండి, మోషే కూడా ఆబ్వియస్లీ నీటిలోంచి తీయబడ్డాడు కాబట్టి అతనికి ఆ బయటికి తీసివేయే అనే పేరు పెట్టబడింది, మోషే అనే పేరు పెట్టబడింది. సో ఇక్కడ మనం 2:1 చూస్తామంటే మోషే జననం గురించి చూస్తాం. మోషే పుడతాడు, ఐగుప్తులో గొప్ప జీవితాన్ని అనుభవిస్తాడు మోషే, మంచి ఎడ్యుకేషన్ కూడా మోషేకి దొరుకుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ఐగుప్తీయుల్లో ఒకడు హీబ్రువుల్ని కొట్టడం లేదా బాధ పెట్టడం చూసి మోషే అతన్ని చంపడం జరుగుతుంది. ఆ చంపడం తర్వాత మోషే అది ఫరోకు తెలిసిందని పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే హోరేబ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ హోరేబ్ అనే ప్రాంతం పేరు తర్వాత ఏ విధంగా మారుతుందంటే మౌంట్ సైనాయి, సీనాయి పర్వతం, ఆ హోరేబ్ 2:1 అక్కడికి పారిపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి 2:23 ఏమైనా ఆ సన్నివేశం అంతా జరిగిన తర్వాత మోషేను అసలు ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ బిడ్డను కాపాడగలిగాడు దేవుడు. బికాజ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ సంథింగ్ త్రూ మోసెస్, మోషే ద్వారా దేవుడు అనేక కార్యాలు చేయనున్నాడు. 23:23 అలాగే అనేక దినములు జరిగిన తర్వాత వారు మొర్ర పెట్టగా దేవుడు వారిని మొర ఆలకించాడు. ఎవరి మొర? ఇస్రాయేలీలు బాధపడుతూ ఉండగా దేవుడు వారు పెట్టేటువంటి మొరను ఆలకించి వారికి సహాయపడాలని చెప్పి ఆయన పూడుకున్నాడు. కాబట్టి దేవుడు మోషేను తయారు చేశాడు. హీఈస్ ద లిబరేటర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. మోసెస్ అనే వ్యక్తి ఒక విమోచకుడు, ఒక విమోచన కలిగించడానికి దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా 25 చూడండి, దేవుడు ఇస్రాయేలీలను సూచను, దేవుడు వారి ఎందు లక్ష్యమించను. ఎందుకు? 23-23 చూస్తే 25 మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇస్రాయేలీలు మొరపెట్టారు, వారి బాధను తట్టుకోలేక సహాయపడమని మొరపెట్టి దేవుడు వారి మొరను ఆలకించి 25 నుంచి చూద్దాం. దేవుడు ఇస్రాయేలీలను సూచను, ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటుందంటే గాడ్ రిమెంబర్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇస్రాయేల్ని సూచను, ఆయన వారి ఎందు లక్ష్యమించును. అండ్ దెన్ సూచన తర్వాత ఆయన ఎందు లక్ష్యమించడం అంటే హీ వాజ్ ఫోకస్డ్ ఆన్ ది ఇజ్రాయిల్స్. ఏ విధంగా అయితే నీ కుటుంబాలను, నీ సంతానాన్ని నేను ఆశ్రయించి ఈ కానాను అనే ప్రాంతానికి తీసుకువెళ్తానని చెప్పి దేవుడు ప్రమాణం చేశాడో అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు, ఆ ప్రమాణం అనేది ఇక్కడ నెరవేరుతూ ఉంది. చూడండి, ఇంగ్లీష్లో గాడ్ రిమెంబర్డ్ అంటే దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోవడం ఏంటి? దేవుడు ఏ విధంగా మర్చిపోతాడు? దేవుడు మర్చిపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు అని కొన్ని ప్రశ్నలు మనకు రావచ్చు. కానీ దాని అర్థము జహార్ అనే మాటకు అర్థం ఏంటంటే పూర్తిగా మర్చిపోవడం అనే కాదు, అసలు మర్చిపోవడం అనే అర్థమే కాదు. గాడ్ రిమెంబర్డ్ అంటే హీఈస్ నౌ పురింగ్ మచ్ ఫోకస్ ఆన్ దిస్ టాస్క్. ఆయన తన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నాడు. దేని మీద అంటే ఇస్రాయిల్ మీద. ఆయన మర్చిపోలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది, వారిని బయటికి తీసుకువచ్చే సమయం వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతా ఉందంటే, ఆయన వారి యందు లక్ష్య పెట్టి ఉన్నాడు, ఆయన చూచాడు, హీ సా దెమ్ విత్ హిస్ ఓన్ ఐస్ దట్ వాట్ దే గోయింగ్ త్రూ, వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. ఆ తర్వాత ఆయన వారి యందు తన దృష్టిని క్రేంద్రీకరించాడు. ఇట్స్ జస్ట్ లైక్ వెన్ యూ ఫోకస్ ఆన్ సంథింగ్, మనం ఏ విధంగా కొన్ని విషయాలపై మన దృష్టిని పెడతామో, మనం ఒక కొన్ని కొన్ని విషయాల్లో సీరియస్గా ఫోకస్ చేస్తే వీ డోంట్ లైక్ టు బి డిస్టర్బ్డ్, మనల్ని వేరెవరు వచ్చి డిస్టర్బ్ చేయడం మనం నచ్చదు. సో సేమ్ థింగ్, దృష్టిని కేంద్రీకరించడం అంటే వారిపైన దృష్టి పెట్టాడంటే దేవుడు ఇప్పుడు అత్యున్నతమైన గొప్ప కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. హీ వాజ్ ఫోకస్డ్, ఆయన దృష్టి అంతా కూడా ఇస్రాయేలీలను బయటికి తీసుకురావాలి, ఆ బానిసత్వం నుంచి తన ప్రజలను విడిపించుకోవాలన్నదే ఆయన యొక్క కోరిక, ఆయన ప్రణాళిక అట్ దిస్ పాయింట్. సో ఏం జరుగుతూ ఉంది, ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు మోషేని పిలుస్తాడు. మోషే పారిపోయేటప్పటికే తన ఒక వ్యక్తిని చంపేశాడు కాబట్టి భయంతో ఆ ప్రాంతాన్ని, ఐగుప్తు ప్రాంతాన్ని వదిలి పారిపోయాడు. కానీ ఇక్కడ చూడండి, మోషేని దేవుడు పిలిచే సమయానికి ఐగుప్తు రాజు చనిపోయి ఉంటాడు. మోషేని చంపాలి అని చెప్పేసి అనుకున్నటువంటి ఐగుప్తు రాజు ఇక లేడు. చూడండి దేవుని టైమింగ్, దేవుని యొక్క టైమింగ్ ఏ విధంగా ఉందో. ఆ రాజు చనిపోయిన తర్వాత దేవుడు మోషేని పిలుస్తాడు. ఇదే సినారియో మనం ఇదే విధంగా మనం కృతజ్ఞతలు కూడా చూడొచ్చు. యోసేపు మరియుని కూడా ఆ హేరోదు రాజు మరణించిన వరకు మీరు తిరిగి ఇక్కడ రావద్దని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. సో హౌ గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ ఓన్ పీపుల్, మోషేని కూడా దేవుడు అదే విధంగా కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ కాపాడుతున్నాడు, ఇప్పుడు ఒక కార్యాన్ని మోషేకి అప్పగించబోతా ఉన్నాడు. ఆ కార్యం ఏంటి, ఆ ఇస్రాయేలీలు అనే జనాంగాన్ని బయటికి తీసుకురావడానికి. కానీ అది జరిగించే ముందు మోషేకు యెహోవా దేవుడు ఎవరో పరిచయం చేసుకోవాలి. కాబట్టి ఈ మూడో అధ్యాయం ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుడు మోషేని పిలుచుకుంటాడు, దేనికంటే తన కార్యాన్ని చేయడానికి. చూడండి మూడో అధ్యాయంలో, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మోపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినో. హోరేబు అనగా సేనా అని చెప్పేసి మనం ముందుగా తెలుసుకున్నాం. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. గమనించండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఇవి. ఇక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారు అంటే యెహోవా దూత, యెహోవా కాదు, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత సూచనకును, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చినకు యెహోవా సూచను. ఇంతకుముందు దేవుని వాక్యం ఏం చెబుతుంది, యెహోవా దూత, రెండవ వచనంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఇక్కడ నాలుగవ వచనంలో యెహోవా సూచను. ఎవరు ఆ యెహోవా దూత, యెహోవా ఎవరు? దీని ఇంగ్లీష్లో క్రిస్టాఫనీ ఆర్ థియోఫనీ అంటారు. క్రీస్తు యెహోవా దూత. ఇక్కడ యెహోవా మరియు యెహోవా దూత ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత సన్నివేశం తెలుసు మనకి ఏం జరిగింది. ఎంత గొప్ప కార్యం చూడండి, దేవుని దూత అక్కడ ప్రత్యక్షం అవటం, అలాగే యెహోవా కూడా అక్కడ ఉండటం, ఇరువురు మోషేతో మాట్లాడటం, మోషేతో సంభాషణ జరిపింది ఎవరంటే యెహోవా. కానీ దేవుని దూత అలాగే యెహోవా కూడా అక్కడ ప్రత్యక్షమై ఉన్నారు. సో మోషేతో ఏం జరిగింది చూడండి, అనేకమైనటువంటి సాకులు కూడా మోషే ఇస్తాడు. దేవుడు మోషే ఎంచుకుంది తన ప్రజలను బయటికి తీసుకురావడానికి. అయితే నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించాలి అంటే నా వల్ల కాదు, నాకు మాటలు రావు, నాకు కుదరదు, నాకు మాట్లాడటం రాదని చెప్పి అనేకమైనటువంటి సాకులు మోషే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఏంటంటే, మోషేని దేవుడు పిలుచుకోవడమే కాదు, దేవుడు ఎవరు అన్నది కూడా ఆయన మోషేకి బయలుపరచడం జరుగుతూ ఉంది. చూడండి 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. నేను ఉన్నవాడును అనువాడును, ద నేమ్ ఆఫ్ యహోవే, యెహోవా అనే దానికి అర్థం ఏంటంటే ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను. యెహోవా అనే పదము దేని నుంచి వచ్చిందంటే వయహీ ఆర్ హయ్యా అనే పదం నుంచి వచ్చింది. హయ్యా అనే పదానికి అర్థం ఏంటంటే లైఫ్, అ బీయింగ్, అ సంబడీ దట్ కుడ్ గివ్ లైఫ్. ఆ విధంగా అర్థం చేసుకుంటే యెహోవా పేరులోనే జీవం ఉంది. ఎంత గొప్ప అర్థమో చూడండి, యెహోవా పేరులోనే జీవం ఉంది. సో ఆయన ఇక్కడ ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. ఏమి చెప్పాలి, ఎవరు పంపించారు నన్ను, నేను ఏమి చెప్పాలి వారికంటే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని చెప్పేసి చెప్పు అని చెప్పి యెహోవా దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడడం జరుగుతుంది. ఐ యామ్ హూ ఐ యామ్. నూతన నిబంధన గ్రంథం చూస్తే యోహాను సువార్తలో కూడా 8 ఐ యామ్ ప్యాసేజ్ ఉంటాయి. ఐ యామ్, నేను, ఆ ఐ యామ్ అనేది ఇక్కడ కొరస్పాండ్ అవుతూ ఉంటుంది. సో గాడ్ ఈజ్ వన్, ఇట్ ఈస్ జస్ట్ అ బ్యూటిఫుల్ ప్యాసేజ్ వెన్ యూ స్టడీ గాడ్స్ వర్డ్ ఇన్ డెప్త్. 6:6 కాబట్టి నీవు ఇస్రాయేలుతో ఈ విధంగా చెప్పు, యెహోవాను నేను ఐగుప్తీయులను మోయించు బరువుల క్రింద నుంచి మిమ్మల్ని వెలుపులకు రప్పించి వెలుపులకు రప్పిస్తాను. దిస్ ఇస్ ఎక్సడస్ నిర్గమకాండ. మిమ్మల్ని బయటికి తీసుకువస్తాను. ఎందుకు? మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను, నేను మీ దేవుడినై ఉంటాను. సో ఈ ప్రాముఖ్యమైన అంశం ఏంటి? ఈ 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మోషే పిలుపు ప్రాముఖ్యత అయితే, మరి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఈ ప్రజలు ఈయన తయారు చేసినటువంటి రాజ్యము, ఆ దేవుని రాజ్యము, దేవుని ప్రజలు బయటికి రాకపోతే దేవుని ప్రణాళిక మనకు పూర్తిగా అర్థం కాదు. బికాస్ గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ అ నేషన్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన కొరకాయ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకు ఆ రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నాడు దేవుడు అంటే, ఆ రాజ్యం ద్వారా ఆయన ఎవరో ఇతరులకు తెలియజేయడానికి ఇజ్రాయెల్ మస్ట్ బీ మౌత్ పీస్ ఫర్ గాడ్, ఇజ్రాయెల్ మస్ట్ స్పీక్ అబౌట్ యాహ్వే, ఇజ్రాయెల్ మస్ట్ ప్రొక్లెయిమ్ యాహ్వే. బట్ దే ఫెయిల్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. వారు యెహోవాను గురించి మాట్లాడాలి, యెహోవాను గురించి చాటి చెప్పాలి. ఏమి నేర్చుకోగలం మనం ఈ వాక్య భాగం ద్వారా? దేవుని శక్తి. దేవుడు అనేక కార్యాలు చేయబోతా ఉన్నాడు రానున్న రోజుల్లో. మనం చూస్తాం మిగతా ఎపిసోడ్స్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ముఖ్యంగా తన ప్రజలను బయటకు తీసుకురావడానికి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తి పేరు మోషే. మోషే అంటే దాని అర్థం టు డ్రా, టు బ్రింగ్ ఇట్ అవుట్. చూడండి, మోషే పేరు కూడా ఆయన కార్యం చేయబోతున్న కార్యానికి ఏ విధంగా సరిపోను ఉందో. మోషే ఏ విధంగా అయితే నీటిలోంచి వచ్చాడో, హీ వాస్ డ్రాన్ అవుట్ ఫ్రమ్ వాటర్. అదేవిధంగా ఇస్రాయేలీలను బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి ఏర్పరచుకోబడ్డాడు. సో మోషే పేరులోనే అర్థం ఉంది, బయటికి తీసుకురావడం అనే అర్థం. మరి ఒకటి ఏం నేర్చుకోగలుగుతాం మనం ఈ దేవుని వాక్యం ద్వారా? దేవుని ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో మోషేకి దేవుడు చెబుతాడు, నువ్వు ఫరో దగ్గరకు వెళ్ళి నేను చేయబోయే కార్యాల గురించి చెప్పు. ఎందుకు దేవుడు ఆ కార్యాలు చేస్తాడు, ఎందుకు అనేకమైన తెగుళ్ళు వస్తాయంటే, దేవుని శక్తి, దేవుడు ఎవరు ఏంటి అనేది ఆయన ప్రదర్శించుకోవాలి. దే మస్ట్ కమ్ టు నో హూ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్ is. That is the point of this text. మరి ఇంకేం నేర్చుకోవాలో ఈ చిన్న ఎపిసోడ్ ద్వారా? మోషేను దేవుడు ఏ విధంగా ఎంచుకున్నాడో, మోషేను దేవుడు ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా అయితే అబ్రహాం, ఇస్సాకు, యాకోబును, యోసేపును దేవుడు కాపాడుకున్నాడో, అదే విధంగా కూడా మోషేను దేవుడు కాపాడుకున్నాడు. మరి ఒకటి ఏం నేర్చుకోవచ్చు అంటే విశ్వాసము, విశ్వాసం గురించి. మోషే తల్లికి మోషే ఈ విధంగా ఐగుప్తులో, అది కూడా ఫరో గృహములో ఎదుగుతాడు, అంత గొప్పవాడు అవుతాడు అని చెప్పేసి ఆమె తల్లి ఏనాడన్నా ఊహించిందా? ఆమె ఊహించలేదు. కానీ విశ్వాసము చూడండి, ఆ విశ్వాసం ద్వారానే మోషేను ఒక 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 బుట్టలో పెట్టి ఆ నైలు నదుల్లో వదలటం జరిగింది. మోషేను దేవుడు వాడుకుంటాడని తన తల్లికి తెలుసా? తెలీదు. షీ డజంట్ నో ఎనీథింగ్. బట్ వి సీ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనేది కూడా మనం చూస్తాం. ఇంకా ఏం నేర్చుకోవచ్చు ఈ స్టోరీలో? ఆబ్వియస్లీ దేవుడు తానెవరో, తన నామం ఏంటో బయలుపరుచుకున్నాడు. నేను అనువాడును, ఉన్నవాడునై ఉన్నాను. ఐ ఆమ్ హూ ఐ ఆమ్, దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ యెహోవా, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యెహోవా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యెహోవా. ఆయన జీవమిచ్చు దేవుడు. మనం ఇంకా రానున్న రోజుల్లో కూడా కొన్ని అంశాలు నేర్చుకుంటాం. తెగులు తీసుకువస్తాడు దేవుడు. మొదటి తెగులు, ఆఖరి తెగులు చూస్తే, మొదటి తెగుల్లో ఆయన నేను జీవాన్ని ఇవ్వగలను చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. ఆఖరి తెగుల్లో నేను జీవాన్ని తీసే కెపాసిటీ కూడా నాకుందని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. సో గాడ్ can give life and God can take life because he is the creator of all living things, all creatures and everything else in entire universe. Inka em nerchukochu manam, devunni preminchina variki అన్నీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ 28 దేవుని వాక్యమే సమస్తుంది. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తమును, దేవుని ప్రేమించిన ప్రతి ఒక్కరికి కూడా అన్నీ మంచిగానే జరుగుతాయి. మనం చూడకపోవచ్చు, మన సమయంలో ఏ విధంగా అనుకోవచ్చు అంటే, ఇంకెప్పుడు దేవుడు నాకు సహాయపడతాడు, ఇంకెప్పుడు దేవుడు నాకు సమాధానం చెప్తాడని చెప్పేసి మనం అనుకోవచ్చు, మనం ఏదైనా కష్ట పరిస్థితులు ఉంటే. కానీ గమనించండి, సమస్తమును కూడా దేవుని ప్రేమించు వారికి మంచిగా జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఏ విధంగా మన కొరకు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు, ఏ విధంగా మన వైపు దృష్టి కేంద్రీకరించి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడో కూడా చూడండి. మత్తయి సువార్త 10వ 30వ దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకూడి. దాని అర్థం ఏంటి? నేను మీకు తోడై ఉన్నాను, మీరు భయపడొద్దు, నేను అన్నీ ఎరిగినటువంటి దేవుడిని, నాకు అన్నీ తెలుసు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఒకటి ఏం నేర్చుకోవచ్చు చూడండి, మోషే జీవితం ఈ కొద్ది అధ్యాయాలు మనం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు మోషేని ఎంచుకోవటం, అలాగే విశ్వాసం గురించి కూడా మనం నేర్చుకోవచ్చు, అలాగే దేవుని శక్తి, దేవుడు ఏ విధంగా తన శక్తిని ప్రదర్శించబోతున్నాడు కూడా నేర్చుకోవచ్చు, అలాగే దేవుని నామం యొక్క అర్థం ఏంటి, ఆయన జీవమిచ్చు దేవుడు అని చెప్పేసి కూడా మనం నేర్చుకోవచ్చు. చూడండి, ఆ జీవమిచ్చు దేవుని యొక్కకు రావాలి కావాలి అంటే క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. మోషే ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ద రిడీమింగ్ స్టోరీ ఆఫ్ గాడ్. మోషే ద్వారా ఆయన ఒక విమోచన కలుగు చేస్తూ ఉన్నాడు తన ప్రజలకు. నూతన నిబంధన గ్రంథం ప్రకారం చూస్తే యేసు క్రీస్తు ద్వారా దేవుడు విమోచన కలుగు చేస్తూ ఉన్నాడు. డి యూ వాంట్ టు బి రిడీమ్డ్? డి యూ వాంట్ టు బి బ్రాట్ అవుట్ ఆఫ్ ది బాండేజ్ ఆఫ్ సిన్? పాపము అనే బానిసత్వం నుంచి బయటికి రావాలనుకుంటున్నావా? ఒకవేళ అనుకుంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరగబడుతుంది. హీ ఈజ్ ద లిబరేటర్. హీ ఫ్రీజ్ అస్ ఫ్రమ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. మనం చేసినటువంటి పాపాలు, ఈ మన చుట్టూ ఉన్న పాపాల నుంచి మనకు విముక్తిని కలుగజేయాలి అంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది. చూడండి, యోహాన్ సువార్త 7:37 ఏమి సెలవిస్తుంది? చూడండి, ఎవడైనను దప్పికొనియెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను. నా యందు విశ్వసించువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నా యందు విశ్వసించువాడెవడో వాడి కడుపులో నుంచి జీవ నదులు పారునని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తాను. సో ఇఫ్ యు వాంట్ దట్ లివింగ్ వాటర్ ఫ్లోయింగ్ అవుట్ ఫ్రమ్ యూ, యు మస్ట్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ ఎపిసోడ్? ఏం నేర్చుకోవాలా మనం? దేవుని యందు మనం ఆధారపడి ఉండాలి. ఎందుకంటే దేవునికి ఏం మనకు ఏం కావాలో దేవుని తెలుసు. దేవుడు మనల్ని నిశ్చయము కాచి కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. దేవుడు శక్తి గల దేవుడు అని మనం చూడొచ్చు. దేవుని యందు విశ్వాసం కావాలని కూడా చూడొచ్చు. మోషే కానీ ఒకవేళ దేవుని ఆజ్ఞను పాటించుకునేట్లయితే, మోషే దేవుని యందు విశ్వాసం చూపించిన వాడు కాదు, కానీ ఎన్ని ఎక్స్క్యూజెస్ తీసుకొచ్చినా కానీ దేవుడు మోషేని ఎంచుకున్నాడు. బికాస్ గాడ్ నోస్ ద మోసెస్ కెన్ డూ. So in the same way, God knows that we can be strong in our faith and we can believe in Christ Jesus. Yesu Christi yandu nu visvasistava? Yesu Christi yande jeeva jalamu kalundi? The living waters are found in Christ Jesus. Yesu Christi yandu visvasiste nitya jeevamu kalugutha undi. Yesu Christu is the liberator. He is the redeemer. యోబు గ్రంథం 19:19 దేవుని వాక్యం సెలవిస్తుంది, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. హీఈస్ లివింగ్. మై రిడీమర్ ఈజ్ లివింగ్. యోబుకి ఏ విధంగా తెలుసు? నా విమోచకుడు జీవిస్తాడు అనలేదు. నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. నా శరీరం అంతా పాచిపోయినా కానీ ఏదేమైనా ఆఖరి దినమున ఆయన నేను ఈ భూమి మీద చూస్తాను, ముఖాముఖిగా చూస్తానని యోబు ఆదిలో రాయబడినటువంటి యోబు గ్రంథంలో యోబు చెబుతున్నటువంటి భాగం అది. Why and how could Job say that? Enduku Job aa vidhanga cheppukalante because of his faith in God. Because the Redeemer really lives. Yesu Christu ni visvasinchandi, nitya jeevanni pondandi. That is if you like, and I pray that you believe in the Lord Jesus Christ. Moshe aadilo vimochana kaliginche vaalla devudu vaadukunnadu. Ee naadu Yesu Christu aa vimochana kaligi chestu unnadu. Believe and trust in the Lord Jesus Christ so that you will have eternal life. God bless you.
Greetings and thank you all for watching Bible Prabodhalu. We are so blessed to be a part of this ministry and we hope that you are also blessed watching this series. And you will find this series of episodes available on our YouTube channel. That's Bible Prabodhalu YouTube channel. And if you have any prayer requests or concerns or any questions, you can always call us on the number below or write to us at contact@bibleprabodhalu.org. See you at the same time on the same channel next week. God bless you. Bye-bye.